ఓం శాంతి. మురళీ డేట్ 30/4/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, ఇది అద్భుతమైన యూనివర్సిటీ, ఇక్కడ స్వయంగా బోలానాథుడు బాబా టీచర్గా అయ్యి చదివిస్తున్నారు. ఇక్కడ ఏ చదువు చదివిస్తారు అంటే, చెడిపోయిన భాగ్యాన్ని మంచిగా తయారు చేసుకునే చదువు చదివిస్తారు. భాగ్యరేఖను పెంచుకునేటటువంటి చదువు స్వయంగా బోలానాథుడే చదివిస్తున్నారు. ఇది అంతిమ సమయం, మనం అందరికీ ఇదే లక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి. పావనంగా అవ్వకుండా ఎవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. 2 యుగాల వికారాల రోగాల నుండి ముక్తులుగా కావాలి. కావటం కోసమే 7 రోజులు కోర్సు తీసుకోవాలి. 7 రోజులు భట్టీలో కూర్చోవాలి. పతితుల సాంగత్యానికి దూరంగా ఉండండి. ఎవరూ గుర్తు రాకుండా ఉంటే జ్ఞానం కొంతైనా అర్థమవుతుంది, బుద్ధిలో ధారణ జరుగుతుంది. అంటే ఇది వినాశన సమయం, అందరికీ ఈ లక్ష్యాన్ని ఇవ్వండి. ఇంటికెళ్ళాలి కాబట్టి పావనంగా కావాలి. 2 యుగాల రోగాల నుండి ముక్తులుగా కావాలి అంటే 7 రోజుల కోర్సు తీసుకోవాలి, బట్టీలో ఉండాలి, పతితుల సాంగత్యానికి దూరంగా ఉండండి. అంటే 7 రోజులు, అప్పుడే జ్ఞానం అర్థమవుతుంది, ధారణ జరుగుతుంది. ఏ విషయంలోనూ వాదన చేయకండి. వాదన చేస్తే మన సమయం వృధా అవుతుంది. వాదన చేసి సమయాన్ని వృధా చేసుకోకూడదు. వ్యర్థ విషయాలలో బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉంటూ వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా అభ్యాసం చెయ్యండి. ఈ పురాతన ప్రపంచం వైపు ముఖము తిప్పేయండి. అంటే ఆకర్షణ ఉంచుకోకండి. శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చెయ్యండి. కొత్త ఇల్లు స్వర్గం తయారవుతుంది కాబట్టి పాత ఇల్లు ఈ ప్రపంచం పైన మనస్సుని తొలగించండి. ఏ కార్యంలో అయినా సఫలతను పొందాలి అంటే ముందు స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా కండి. సమర్థులుగా అవుతే మాయను ఎదుర్కోవటం సహజమవుతుంది. స్మృతి ఎలా ఉంటుందో స్వరూపం ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి సదా ఎప్పటి వరకైతే ఈశ్వరీయ జన్మ ఉందో అప్పటి వరకు ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి కార్యంలోనూ ఈశ్వరీయ సేవ కోసం ఉన్నాను అన్న ఈశ్వరీయ స్మృతిలోనే ఉండాలి. ఇది మన ఈశ్వరీయ కులము అన్న ఈ స్మృతి యొక్క సీటు సర్వ బలహీనతలను తొలగిస్తుంది. సమర్థత రావాలి అంటే స్మృతి బాగుండాలి. స్మృతితో స్వరూపం తయారవుతుంది, స్వరూపంతో సమర్థత వస్తుంది. ఏ స్మృతి? నేను ఈశ్వరీయ సంతానాన్ని, ఈశ్వరీయ సేవ కోసమున్నాను, ఈశ్వరీయ కులం వారిమి అనేది పదే పదే గుర్తుండాలి. సత్యంగా ఉన్నవాళ్ళు నిరూపణ చేసే అవసరం లేదు. సత్యము సమయమనుసారంగా స్వయమే ప్రత్యక్షమవుతుంది, దాన్ని నిరూపించక్కర్లా. నేను సత్యంగా ఉన్నా సత్యంగా ఉన్నానని చెప్పే అవసరం లేదు. ఎవరమ్మనం? సమర్థ స్వరూప ఆత్మలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇది మీ అద్భుతమైన యూనివర్సిటీ. ఇందులో పాడైన భాగ్యాన్ని తీర్చిదిద్దే భోలానాథుడైన బాబా మీకు శిక్షకుడుగా అయ్యి చదివిస్తారు. ప్రశ్న: ఈ వినాశన సమయంలో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్ని ఇస్తారు? జవాబు: హే ఆత్మల్లారా, ఇప్పుడు పావనంగా అవ్వండి. పావనంగా అవ్వకుండా ఎవరూ ఇంటికి తిరిగి వెళ్లలేరు. అర్ధకల్పం రోగాల నుండి ముక్తులయ్యేందుకు మీరు అందరినీ 7 రోజుల బట్టీలో కూర్చోపెడతారు. పతితుల సాంగత్యం నుండి దూరంగా ఉండండి. ఎవరూ గుర్తు రాకుండా ఉన్నట్లయితే జ్ఞానం కొంత బుద్ధిలో ధారణ అవుతుంది. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు, అనుభవిస్తూ పగలంతా గడిచిపోయింది. సంపాదించుకునే సమయం ఇదే మిగిలింది. ఓం శాంతి. పిల్లలకు ఈ విధంగా ఎవరు చెప్పారు? స్కూల్లో కూర్చున్నారు కాబట్టి తప్పకుండా టీచరే చెప్తారు కదా. ఈ విధంగా టీచర్ చెప్పారా, లెక్క తండ్రి చెప్పారా, లెక్క గురువు చెప్పారా అన్న ప్రశ్న కలుగుతుంది. ఈ పదాలను ఎవరు చెప్పారు? పిల్లల బుద్ధిలో మొట్టమొదట వీరు మీ అనంతమైన తండ్రి, వారినే పరంపిత పరమాత్మ అని పిలుస్తారు అని గుర్తుకు రావాలి. కావున తండ్రి శిక్షకుడు, అలాగే సద్గురువు, అందరూ ఇలా చెప్పారు. ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో వారి బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి. ఇతర కాలేజీలు లెక్క యూనివర్సిటీలలో టీచర్లు చదివిస్తారు, వారికి తండ్రి లెక్క గురువు అని అనరు. ఇది పాఠశాల, దీనిని యూనివర్సిటీ అని అయినా అనవచ్చు, లెక్క కాలేజీ అయినా అనచ్చు. ఇది చదువు కదా. పాఠశాలల్లో మనకు ఎవరు చదివిస్తున్నారో మొట్టమొదట అర్థం చేయించాలి. నిరాకారుడు సర్వాత్మలకు తండ్రి అయిన ఆ సద్గతి దాత మనకు చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఈ రచన అంతా ఆ రచయిత ఆస్తియే. కావున వారే స్వయంగా కూర్చొని రచన ఆది మధ్య అంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు బాబా వద్ద జన్మ తీసుకున్నారు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. అతడు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. మనుష్యులు పావనులుగా అవుతారు, సద్గతి లభిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. మనల్ని జ్ఞాన సాగరుడైన నిరాకారుడగు తండ్రి చదివిస్తున్నారు అని ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. అది ఇక్కడ మాత్రమే మీకు తెలుసు, మీకే అర్థం చేయించటం జరుగుతుంది. తమను నిరాకారుడైన పరమాత్మ చదివిస్తున్నారని భారతదేశంలోనూ విదేశాలలోనూ భావించరు. వారిని చదివించే టీచర్లు మనుష్యులే. నేను ఆత్మను అని అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. ఆత్మనే చదువుతుంది, ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఫలానా ఉద్యోగాన్ని చేస్తుంది. నేను ఫలానాను అనే అభిమానం వారికుంటుంది. వెంటనే వారికి తమ నామరూపాలు గుర్తొస్తాయి. మేము ఇది చేస్తున్నాము, ఇది చేస్తాము, ఈ విధంగా చేస్తున్నాము అని వారికి గుర్తుంటుంది. శరీర నామం గుర్తొస్తుంది, కాని అదంతా తప్పు. మనం మొట్టమొదట ఆత్మ, ఆ తర్వాత ఈ శరీరాన్ని ధరించాము. శరీరం పేరు మారుతూ ఉంటుంది, కాని ఆత్మ పేరు మారదు. ఆత్మ ఒక్కటే. నా ఆత్మ నామం శివ అని బాబా తెలియచేస్తున్నారు. ఇది ప్రపంచమంతటికీ తెలుసు. శరీరానికి ఇన్ని పేర్లు పెడతారు, కాని శివ్ బాబాను శివ అని మాత్రమే అంటారు. వారికి శరీరమేమీ కనిపించదు. నేను ఫలానాను అని మనుష్యులకు పేరుంటుంది. మమ్మల్ని ఫలానా టీచర్ చదివిస్తున్నారు అని వారి పేరు చెప్తారు కదా. వాస్తవానికి శరీరం ద్వారా ఆత్మనే టీచర్ పాత్రని పోషిస్తుంది. వారి ఆత్మను చదివిస్తుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ ఇంద్రియాల ద్వారా చదువుతుంది, పాత్రను అభినయిస్తుంది. కానీ దేహానికి పెట్టిన పేరు ద్వారానే వ్యాపారాలన్నీ నడుస్తాయి. మిమ్మల్ని నిరాకారుడైన తండ్రి చదివిస్తున్నారు అని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆత్మైన మనం ఆ తండ్రి పిల్లలుగా అయ్యాము. నిరాకారుడైన తండ్రి ఈ సాకారుని ద్వారా చదివిస్తున్నారు అని ఆత్మ అర్థం చేసుకుంది. అతడి పేరు శివ. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివుడు అనంతమైన తండ్రి, కావున అతడినే పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. పరమాత్ముడు సర్వ ఆత్మలకి తండ్రి. ఇప్పుడు వారి జయంతిని ఎలా జరుపుకుంటారు? ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది, అనగా గర్భంలోకి వస్తుంది, పైనుండి వస్తుంది. అది ఎవ్వరికీ తెలియదు. క్రీస్తుని ధర్మస్థాపకుడు అని అంటారు. అతడి ఆత్మ మొట్టమొదటసారిగా పైనుండే రావలసి ఉంటుంది. సతోప్రధానమైన ఆత్మ వస్తుంది. ఆత్మ వికర్మలేమీ చేసి ఉండదు. మొదట సతో ప్రధానంగా ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు. అప్పుడే వికర్మలు జరుగుతాయి. మొదట ఆత్మ వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉన్న కారణంగా ఏ దుఃఖాన్ని అనుభవించదు. అర్ధకల్పం పూర్తయిన తర్వాత వికర్మలు చెయ్యటం మొదలు పెడుతుంది. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా సూర్యవంశ రాజ్యం ఉండేది. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి. భారతవాసులు విశ్వాధిపతులుగా ఉండేవారు. భారతదేశాన్ని అవినాశి ఖండము అని పిలుస్తారు. అప్పుడు ఏ ఇతర ఖండాలు లేవు. కోల్పోయిన భాగ్యాన్ని తిరిగి తయారు చేసేవారు భోలానాథుడైన శివుడు. శివశంకరులు ఒక్కరు కాదు, వారు వేరు వేరు. బ్రహ్మ విష్ణు శంకర్లకు మహిమ ఏమీ లేదు. మహిమంతా కోల్పోయిన భాగ్యాన్ని తిరిగి తయారు చేసే ఆ శివునిదే. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. ఇతడు 84 జన్మలు పూర్తి చేశాడు. ఇప్పుడు ఆట పూర్తయ్యింది. ఈ పురాతన శరీరము, పురాతన సంబంధాలు అన్నీ సమాప్తం కానున్నాయి. మరి ఇప్పుడు ఎవరిని స్మృతి చెయ్యాలి? వినాశనమయ్యే వస్తువుని ఎవరూ గుర్తు చేసుకోరు. కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే పాత ఇంటి పైన మనస్సు తొలగిపోతుంది. ఇది అనంతమైన విషయం. ఇక్కడ సర్వుల సద్గతి జరుగుతుంది. అనగా రావణ రాజ్యం నుండి అందరికీ విముక్తి లభిస్తుంది. రావణుడు అందరినీ పాడు చేశాడు. భారతదేశం పూర్తిగా నిరుపేదగా భ్రష్టాచారంగా అయిపోయింది. మనుషులు అవినీతిని, కల్తీని, దొంగతనము, మోసాలను భ్రష్టాచారము అని భావిస్తారు. మొదటి భ్రష్టాచారం వికారాలలోకి వెళ్లటమే అని బాబా అంటారు. శరీరం వికారాల ద్వారా జన్మ తీసుకుంటుంది. కావుననే దీనిని వికారీ ప్రపంచము అని అంటారు. సత్తిగాన్ని నిర్వికారీ ప్రపంచము అని అంటారు. మనం సత్తిగంలో ప్రవృత్తి మార్గంలో దేవీ దేవతలుగా ఉండేవారిమే. పవిత్రులుగా అయితే వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. మేము మా రాజధానిని బాహుబలంతో కాదు యోగ బలంతో స్థాపన చేస్తున్నాము. మరప్పుడు యోగ బలంతో పిల్లలు జన్మించలేరా అని వారికి చెప్పండి. దానిని నిర్వికారి ప్రపంచము, పవిత్ర గృహస్థ ఆశ్రమము అని అంటారు. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు. సత్తిగంలో వికారాలు ఉండవు. దానిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. అనగా ఈశ్వరుడైన తండ్రి స్థాపించిన రాజ్యం. ఇప్పుడిది రావణ రాజ్యం. శివ్ బాబా పూజ జరుగుతుంది. అతడు స్వర్గాన్ని స్థాపించాడు. నరకాన్ని తయారు చేసిన రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. ద్వాపర యుగం ఎప్పుడు ప్రారంభమయ్యిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం. ఇది తమో ప్రధాన అసూరి ప్రపంచం. అది ఈశ్వరీయ ప్రపంచం. దానిని స్వర్గము, పావన దైవీ ప్రపంచము అని అంటారు. ఇది నరకం, పతిత ప్రపంచం. ఎవరైతే రోజూ చదువుతారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఫలానా స్థానంలో స్కూల్ లేదు కదా అని చాలా మంది అంటారు. హెడ్ ఆఫీస్ అయితే ఉంది కదా, మీరొచ్చి డైరెక్షన్ తీసుకుని వెళ్ళండి, అదేమంత పెద్ద విషయం కాదు. సృష్టి చక్రాన్ని ఒక్క క్షణంలో అర్థం చేయించటం జరుగుతుంది. సత్యత్రేతాయుగాలు గతించి మళ్లీ ద్వాపర కలియుగాలు వస్తాయి. ఇప్పుడు అవి కూడా గతించిపోయాయి. ఇప్పుడిది సంగమయుగం. కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు చదువుకోవాలి. చదువుకోవటం ప్రతి ఒక్కరి హక్కు. బాబా, మేము ఉద్యోగం చేస్తున్నాము అని అంటారు. అచ్చా, ఒక వారం రోజులు జ్ఞానం తీసుకుని వెళ్ళిపోండి, మీకు మురళి అందుతూ ఉంటుంది. ముందు 7 రోజుల బట్టీలో తప్పకుండా ఉండాలి. కాని 7 రోజులు వచ్చినా బుద్ధి ఒకేలా ఉండదు. 7 రోజుల బట్టి అనగా ఎవరూ గుర్తు రాకూడదు. ఎవరితోనూ పత్ర వ్యవహారాలు కూడా ఉండకూడదు. అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. ఇక్కడ పతితులను పావనంగా తయారు చెయ్యాలి. ఇది కూడా ఒక రోగమే. మనుష్యులు అర్ధకల్పం మహారోగులుగా ఉన్నారు. వారిని వేరుగా కూర్చోపెట్టవలసి ఉంటుంది. ఎవరి సాంగత్యం ఉండకూడదు. బయటకు వెళితే ఏదో ఒకటి తింటారు, పతితుల చేతి వంట తింటారు. సత్తిగల్లో దేవతలు పావనంగా ఉంటారు కదా, వారి కోసం విశేషంగా మందిరాలను తయారు చేస్తారు. దేవతలను పతితులు ముట్టుకోవటానికి కూడా వీల్లేదు. ఈ సమయంలో మనుష్యులు పూర్తిగా పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. శరీరము వికారాల విషంతో జన్మ తీసుకుంటుంది. కావుననే దానిని భ్రష్టాచారము అని అంటారు. సన్యాసుల శరీరం కూడా విషంతోనే తయారయ్యింది కదా. మొట్టమొదట ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాత శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. పురాతన అపవిత్ర శరీరాలన్నీ వినాశనం అవ్వనున్నయ్యి అని బాబా అంటారు. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడిది వినాశన సమయం. అందరూ పవిత్రంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. భారతదేశంలోనే హోళికను జరుపుకుంటారు. ఇక్కడ పంచతత్వాలతో తయారైన శరీరాలు తమో ప్రధానంగా ఉన్నాయి. సత్తిగల్లో శరీరాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. శ్రీకృష్ణుడి చిత్రం ఉంది కదా, నరకాన్ని కాల్తో కొట్టవలసి ఉంటుంది. ఎందుకంటే సత్యగంలోకి వెళ్ళాలి. చనిపోయిన వారిని కూడా శ్మశానంలోకి తీసుకువెళ్లినప్పుడు వారి తలను ఊరివైపు పెడతారు, కాళ్లను శ్మశానం వైపుకు తిప్పుతారు. మళ్లీ శ్మశానంలోకి వెళ్ళాక తలను శ్మశానం వైపుకు తిప్పుతారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళతారు కాబట్టి మీ తల స్వర్గం వైపు ఉంది, అనగా శాంతిధామం సుఖధామం వైపుంది. కాళ్ళు దుఃఖధామం వైపున్నాయి. అది మృతి చెందిన వారి విషయం. ఇక్కడ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. మధురమైన ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మలైన మీరు మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది బుద్ధి అభ్యాసం. బాబా కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళాలి అని తెలుసు. ఇది పురాతన శరీరము మరియు పురాతన ప్రపంచం. నాటకం పూర్తి అవటమంటే 84 జన్మల పాత్రను అభినయించినట్లు. అందరూ 84 జన్మలను తీసుకోరు అని కూడా అర్థం చేయించటం జరిగింది. ఎవరైతే ఇతర ధర్మాలలోకి వస్తారో వారి జన్మలు తప్పకుండా తక్కువగానే ఉంటాయి. ఇస్లాముల కన్నా బౌద్ధులు తక్కువ జన్మలు తీసుకుంటారు. క్రైస్తవులు వారి కన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. గురునానక్ సిక్కు ధర్మం వారు ఈ మధ్యనే వచ్చారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయ్యింది. వారు 84 జన్మలైతే తీసుకోరు కదా, లెక్క వెయ్యటం జరుగుతుంది. 5000 సంవత్సరాలలో ఇన్ని జన్మలు ఉన్నట్లయితే 500 సంవత్సరాలలో ఎన్ని జన్మలుంటాయి? 12 లెక్క 13. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైనట్లయితే వారి జన్మలు ఎన్ని ఉంటాయి? సగం కన్నా తక్కువగా ఉంటాయి. లెక్కైతే ఉంది కదా. ఇందులో కొందరు కొన్ని, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు. కరెక్ట్ గా చెప్పలేము. ఈ విషయాలను వాదించటంలో ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. బాబాని స్మృతి చెయ్యటమే మీ పని. వ్యర్థ విషయాలలో బుద్ధి భ్రమించకూడదు. బాబాని స్మృతి చెయ్యాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. పాపాలు యోగం ద్వారానే నశిస్తాయి. ఇందులోనే శ్రమ ఉంది. కావుననే భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. దానిని బాబానే నేర్పిస్తారు. సత్యత్రేతాయుగాలలో యోగం అనే విషయమే ఉండదు. మరలా భక్తి మార్గంలో హఠయోగం ప్రారంభమవుతుంది. ఇది సహజ రాజయోగం. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీరు పావనంగా అవుతారు అని బాబా అంటారు. స్మృతే ముఖ్యమైన విషయం. ఏ పాపం చెయ్యకూడదు. దేవీ దేవతల మందిరాలున్నాయి, ఎందుకంటే వారు పావనులు, పూజారులు, పతితులు. వారు పావన దేవతలకు స్నానం చేయిస్తారు. నిజానికి పతితులు ముట్టుకోవటానికి కూడా వీల్లేదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు. ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము, పవిత్రంగా అయిపోతే దేవతలుగా అయిపోతాము. అక్కడ పూజ మొదలైన వాటి అవసరమే ఉండదు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే, అతడినే బోలానాథుడు అని అంటారు. నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి, పురాతన రావణ రాజ్యంలోకి వస్తాను. నేను ఎవరి తనువులోకైనా ప్రవేశించి మురళి వినిపించగలను. అలాగని నేను సర్వవ్యాపిని కాదు. ప్రతి ఒక్కరిలో వారి వారి ఆత్మ ఉంది. మీ ఆత్మకు తండ్రి ఎవరు అని మన ఫారంలో కూడా వారితో రాయించటం జరుగుతుంది. కానీ వారు అర్థం చేసుకోరు. ఆత్మలకు ఒక్కరే తండ్రి ఉంటారు కదా. మనమందరము సోదరులం. తండ్రి ఒక్కరే. వారి నుండి జీవనముక్తి వారసత్వం లభిస్తుంది. అతడే ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. వారు సర్వ ఆత్మలను మధురమైన ఇంటికి తీసుకువెళతారు. కావుననే పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. హోళిక జరుగుతుంది కదా. శరీరాలన్నీ అంతమైపోతాయి, మిగిలిన ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. సత్తిగల్లో చాలా తక్కువ మంది ఉంటారు. స్వర్గస్థాపన ఎవరు చేస్తారో, కలియుగాన్ని ఎవరు వినాశనం చేస్తారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇవి చాలా స్పష్టంగా వ్రాసి ఉన్నాయి. ప్రేమిస్తే ప్రేమ లభిస్తుంది అని అంటారు. ఎవరైతే మనుష్యులను దేవతలుగా తయారు చేసే సేవను చాలా ఎక్కువగా చేస్తారో వారంటే నాకు ఎక్కువ ప్రేమ. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. వారసత్వాన్ని ఆత్మలు పరమాత్మ అయిన తండ్రి ద్వారా పొందాలి. ఆత్మ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. కొందరు చాలా తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వారి అలవాట్లు పక్కాగా అయిపోయాయి. కావున వారికి ఎంత అర్థం చేయించినా ఆ అలవాటు పోదు. దానివల్ల వారి పదవి తక్కువైపోతుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏ విషయంలోనూ వాదనలోకొచ్చి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వ్యర్థ విషయాలలో బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో వికర్మలను వినాశనం చేసుకోండి. ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చెయ్యాలి. రెండో పాయింట్, ఈ పురాతన ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేయాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. కొత్త ఇల్లు తయారవుతుంది కాబట్టి పాత దానిపైన మనస్సుని తొలగించుకోవాలి. వరదానం ఈశ్వరీయ కులం యొక్క స్మృతి ద్వారా మాయను ఎదుర్కొనే సదా సమర్థ స్వరూప భవ. ఏ కార్యంలో అయినా సఫలతను పొందాలి అంటే ముందు స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. సామర్థ్యం రావటంతో మాయను ఎదుర్కోవటం సహజమైపోతుంది. స్మృతి ఎలా ఉంటుందో స్వరూపము ఆ విధంగా తయారవుతుంది. కావున సదా ఎప్పటి వరకైతే ఈశ్వరీయ జన్మ ఉందో అప్పటి వరకు ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి కార్యంలోనూ ఈశ్వరీయ సేవ అర్థమే ఉన్నాను అన్న ఈశ్వరీయ స్మృతిలో ఉండాలి. ఇది మన ఈశ్వరీయ కులము అన్న ఈ స్మృతి యొక్క సీటు సర్వ బలహీనతలను సమాప్తం చేసేస్తుంది. స్లోగన్ సత్యం సమయమనుసారంగా స్వయమే నిరూపణ అవుతుంది. దానిని నిరూపించవలసిన అవసరం లేదు. అవ్యక్త ప్రేరణ పాయింట్ మహానులుగా ఎందుకు మధురత మరియు నమ్రత గుణాలని ధారణ చెయ్యండి. సేవలో మెజారిటీ వారిలో బాధ కలిగించే ముఖ్యమైన ఏ విఘ్నం వస్తుందంటే నేను ఇది చేశాను, నేనే చెయ్యగలను, ఈ నేను అనే భావన రావటాన్నే జ్ఞాన అభిమానం, బుద్ధి అభిమానం, సేవ అభిమానము అని అంటారు. ఈ రూపాలలోనే విఘ్నమొస్తుంది. ఇటువంటి విఘ్నాలను సమాప్తం చేసేందుకు ఒక్క మాటను గుర్తు పెట్టుకోవాలి. నేను నిమిత్తము, నిమిత్తంగా అవ్వటం ద్వారానే నిరాకారి, నిరహంకారి మరియు నమ్రచిత్తత నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు. ఈ ధారణలే వాయుమండలాన్ని నిర్విఘ్నంగా తయారు చేస్తాయి. ఓం శాంతి.